అపోస్తులుల కార్యములు 21వ అధ్యాయము. మేము సెలవు పుచ్చుకొని నేరుగా కోసుకు ఓడలో ప్రయాణం చేశాము. మరుసటి రోజు రోదు చేరుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి పతర చేరుకున్నాము. ఒక ఓడ ఫొనీషియా వెళ్లటం గమనించి అందులో ప్రయాణం చేశాము. సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్లి సిరియా దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపములో ఆగాము. అక్కడ భక్తులుండటం గమనించి వాళ్లతో 7 రోజులున్నాము. వాళ్లు పరిశుద్ధాత్మశక్తి ద్వారా యెరూషలేము వెళ్లవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్లవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్లాము. విశ్వాసులు తమ భార్య బిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక అందరము మోకరిల్లి ప్రార్థించాము. పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్లు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. మేము తూరు నుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకుని వాళ్లతో ఒకరోజు గడిపాము. మరుసటి రోజు ప్రయాణమై కైసరియా చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి ఇంట్లో బస చేశాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ 7గురిలో 1. అతనికి 4 పెళ్లికాని కూతుర్లు ఉన్నారు. వాళ్లు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు. అక్కడ మేము చాలా రోజులున్నాక అగబు అనే ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. అతడు మా దగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకుని ఈ విధంగా అన్నాడు.
ఈ నడికట్టు ఎవరిదో అతన్ని యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్లకు అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు.
ఇది విని అక్కడి ప్రజలు మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్లవద్దని బ్రతిమిలాడాము. పౌలు,
మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడుతున్నారు? యేసు ప్రభు పేరిట బంధింపబడటానికే కాదు మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను
అని సమాధానం చెప్పాడు. మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకున్నాక,
ప్రభు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది
అనుకొని మేమేమీ మాట్లాడలేదు. ఆ తరువాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్లాము. కైసరయ నుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని మ్నాసోను అనే అతని ఇంటికి పిలుచుకు వెళ్లారు. అక్కడ మా బస మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్లలో ఇతడు ఒకడు. మేము యెరూషలేము వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘపెద్దలందరూ ఉన్నారు. పౌలు వాళ్లను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కాని వాళ్లతో చేసిన వాటినన్నిటినీ ఒక్కొక్కటి విడమరచి చెప్పాడు. వాళ్ల మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తరువాత పౌలుతో,
సోదరుడా, వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ల అభిప్రాయం. కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదులమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కాని వాళ్ల మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్లకు ఎవరో చెప్పారు. ఏం చేయాలి? నీవు వచ్చిన విషయం వాళ్లకు తప్పక తెలుస్తుంది. అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మొక్కుబడి ఉన్నవాళ్లు 4 ఉన్నారు. వీళ్లను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్లతో కలిసి శుద్ధీకరణ చెయ్యి. వాళ్ల తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువవుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్లకు తెలుస్తుంది. ఇక యూదులు కాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియజేశాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్లకు వ్రాసి పంపాము. విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు. రక్తాన్ని, గొంతునులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు. పరస్త్రీని కోరరాదు
అని అన్నారు. మరుసటి రోజు పౌలు వాళ్లను పిలుచుకెళ్ళి వాళ్లతో సహా శుద్ధి చేసుకున్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచి ఉండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు. 7 రోజులు పూర్తిగా గడవకముందే ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూశారు. వాళ్లు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో,
ఇస్రాయేలు ప్రజలారా, మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇస్రాయేలు ప్రజల గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి, యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందరిని మందిరంలోకి పిలుచుకుని వెళ్లి ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేశాడు
అని బిగ్గరగా అన్నారు. ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫీమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూశారు. కనుక పౌలు అతన్ని మందిరంలోకి పిలుచుకెళ్లాడనుకున్నారు. పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. పౌలును పట్టుకుని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసివేశారు. వాళ్లు అతన్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంటబెట్టుకుని ప్రజలు గుమికూడిన చోటికి వెళ్లాడు. వాళ్లు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి పౌలును కొట్టడం మానివేశారు. సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్లి అతన్ని పట్టుకుని ఇనుప గొలుసులతో కట్టివేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు.
అతడెవరు, ఏం చేశాడు
అని తదుపరి ప్రజల్ని విచారించాడు. ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకువెళ్ళుమని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేశారు. అందువల్ల సైనికులు పౌలును మోసుకొని కోటలోకి తీసుకువెళ్లారు. ప్రజలు అతన్ని వెంటాడుతూ,
అతన్ని చంపాలి
అని బిగ్గరగా నినాదం చేశారు. సైనికులు పౌలును కోటలోకి తీసుకువెళ్లే ముందు అతడు సైన్యాధిపతితో,
నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా
అని అడిగాడు. సైన్యాధిపతి,
నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే, క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి 4,000 మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకువెళ్లిన ఈజిప్టు దేశపు వాడవు నీవే కదూ
అని అడిగాడు. పౌలు,
నేను యూదుణ్ణి, కిలికియా దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి, నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి
అని అడిగాడు. సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్లమీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక హెబ్రీ భాషలో ఈ విధంగా మాట్లాడాడు.